ఓం శాంతి. మురళీ డేట్ 13/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బ్రహ్మా బాబా శివ్ బాబాకు చైతన్య సింహాసనం. శివ్ బాబా అకాల మూర్తి. ఎప్పుడైతే బ్రహ్మా బాబా తనువులో వస్తారో అప్పుడే బ్రాహ్మణులైన మనందర్నీ రచిస్తారు. అసలు బ్రహ్మ ఎవరు? ఈ బ్రహ్మ విష్ణువుగా ఎలా అవుతారు? ప్రజాపిత బ్రహ్మ సాకార ప్రపంచ వ్యక్తే. ప్రజాపిత బ్రహ్మ ప్రజలున్న చోట ఉంటారు. బ్రహ్మ దేవత కాదు. శివ్ బాబా బ్రహ్మ బ్రాహ్మణుల ద్వారా యజ్ఞాన్ని రచించారు. ఏ యజ్ఞం? జ్ఞాన యజ్ఞాన్ని. ఈ రహస్యాలన్నీ తెలివైన పిల్లలే అర్థం చేసుకుంటారు, ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవటంలో తికమక పడకండి. డ్రామాలో ప్రతి దృశ్యం సాక్షిగా చూడండి. ఒక్క బాబా స్మృతిలో నిమగ్నమై ఉండాలి. స్మృతి యాత్రలో ఎప్పుడూ ఉత్సాహం తగ్గకూడదు. చదువులో ఎప్పుడూ తప్పు పనులు చేయకండి. భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఓడిపోయి జన్మ జన్మాంతరాల కోసం పదవిని భ్రష్టం చేసుకోవద్దు. ఏ పిల్లలైతే సేవాక్షేత్రంలో బాప్దాదా మరియు నిమిత్తంగా ఉండేటటువంటి పెద్దల స్నేహపు దీవెనలను పొందుతారో వారికి ఆంతరికంగా అలౌకికమైన ఆత్మిక సంతోషం కలుగుతుంది. సంతోష సాగరంలో ఉన్న అనుభూతి పొందుతారు. సత్యమైనటువంటి సేవ చేస్తే అందరి స్నేహం, అందరి ద్వారా అవినాశీ గౌరవం, సంతోషం యొక్క దీవెనలు లభిస్తాయి. అదృష్ట శ్రేష్ఠ భాగ్యం అనుభవమవుతుంది. అందరికంటే గొప్ప అదృష్టవంతులు ఎవరు అంటే సదా సంతోషంగా ఉండేవారు, సదా హర్షితంగా ఆకర్షణ మూర్తులుగా అయ్యేందుకు సంతుష్ట మణులుగా అవ్వండి. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఇతడు అకాల మూర్తి అయిన బాబాకు చైతన్య సింహాసనం. ఎప్పుడైతే బాబా బ్రహ్మ తనువులోకి వస్తారో అప్పుడే బ్రాహ్మణులైన మిమ్మల్ని రచిస్తారు. ప్రశ్న, తెలివైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకుని ఇతరులకు దానిని సరిగ్గా అర్థం చేయించగలుగుతారు? జవాబు, బ్రహ్మ ఎవరు? అతడు బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతాడు? ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు. అతడు దేవత కారు. బ్రహ్మే బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఈ రహస్యాలన్నీ తెలివైన పిల్లలే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. గుర్రపు సవారీ మరియు కాలినడక వారు ఇందులో తికమక పడతారు. పాట ఓం నమ శివాయ. ఓం శాంతి. భక్తి మార్గంలో ఒక్కరినే మహిమ చేస్తారు, మహిమను గానం చేస్తారు కదా. కాని తనను గురించి వారికి తెలియదు, వారి యథార్థ పరిచయం గురించి కూడా తెలియదు. యథార్థ మహిమ గురించి వారికి తెలిసినట్లయితే వారు తప్పకుండా వర్ణిస్తారు. ఉన్నతోన్నతుడైన వారు భగవంతుడు అని పిల్లలైన మీకు తెలుసు. వారి చిత్రమే ముఖ్యమైనది. బ్రహ్మకు సంతానం కూడా ఉంటుంది కదా. మీరందరూ బ్రాహ్మణులు. బ్రహ్మని కూడా బ్రాహ్మణులే తెలుసుకోగలరు. ఇంకా ఎవరూ తెలుసుకోలేరు. కావుననే తికమక పడతారు. ఇతడు బ్రహ్మ ఎలా అవుతాడు? బ్రహ్మను సూక్ష్మవతన వాసీగా చూపించారు కదా అని అంటారు. ఇప్పుడు ప్రజాపిత సూక్ష్మవతనంలో ఉండే అవకాశం లేదు. అక్కడ రచన ఏమీ ఉండదు. ఈ విషయంలో వారు మీతో ఎంతగానో వాద ప్రతివాదాలు చేస్తారు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులైతే ఉన్నారు కదా. ఏ విధంగా క్రీస్తు నుండి క్రిస్టియన్లు అన్న పదం వెలువడిందో, బుద్ధుడు నుండి బౌద్ధులు అన్న పదం వెలువడిందో, ఇబ్రహీం నుండి ఇస్లాం అన్న పదం వచ్చిందో, అలాగే ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు అన్న పదం వచ్చింది. ఇది చాలా ప్రసిద్ధమైనది. బ్రహ్మను ఆది దేవ అని కూడా అంటారు. వాస్తవానికి బ్రహ్మను దేవత అని అనటానికి వీల్లేదు. ఇది కూడా ఒక తప్పే. ఎవరైతే తమను తాము బ్రాహ్మణులుగా పిలుచుకుంటారో వారిని మీరు, అసలు ఈ బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారు, ఇతడు ఎవరి రచన అని ప్రశ్నించండి. బ్రహ్మను ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు అని ప్రశ్నిస్తే ఎవరూ చెప్పలేరు. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. శివ బాబా వీరి రథంలోకి ప్రవేశిస్తారని పిల్లలైన మీకే తెలుసు. ఈ ఆత్మ ఒకప్పుడు యువరాజైన కృష్ణుడిగా అయిన ఆత్మ. అతడే మళ్లీ 84 జన్మల తర్వాత బ్రహ్మగా అయ్యాడు. జన్మపత్రిలో ఉన్న పేరు ఇతడికి వేరుగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇతడు కూడా ఒక మనిషి. మళ్లీ బాబా ఇతనిలోకి ప్రవేశించిన కారణంగా ఇతనికి బ్రహ్మ అన్న పేరుని పెడతారు. ఈ విషయం కూడా పిల్లలకు తెలుసు. ఈ బ్రహ్మే ఆ విష్ణు రూపం. ఇతను నారాయణుడిగా అవుతాడు కదా. 84 జన్మల అంతిమంలో ఇతను ఒక సాధారణ రథంగా ఉన్నాడు కదా. ఈ శరీరాలన్నీ ఆత్మల రథాలు. ఇది అకాల మూర్తి యొక్క నడుస్తూ తిరుగుతూ ఉన్న రథం. సిక్కులు దీనికి గుర్తుగా ఆ సింహాసనాన్ని తయారు చేశారు. దానినే వారు అకాల తఖ్త్ అంటే అవినాశీ సింహాసనము అని అంటారు. ఈ ఆసనాలన్నీ అంటే శరీరాలన్నీ ఆత్మల అవినాశీ సింహాసనాలే. ఆత్మలన్నీ అకాల మూర్తులే. ఉన్నతోన్నతుడైన భగవంతుడికి ఈ రథమైతే కావాలి కదా. ఈ రథంలోకి ప్రవేశించి అందులో కూర్చొని జ్ఞానాన్నిస్తారు. జ్ఞానమిచ్చేవారు జ్ఞానసాగరుడు. రచయిత మరియు రచనల ఆది మధ్య అంత జ్ఞానాన్నిస్తారు. జ్ఞానసాగరుడు అనగా అతడు అంతర్యామి, అన్నీ తెలిసినవాడు అని కాదు. సర్వవ్యాపి అర్థం వేరు. అన్నీ తెలిసినవారు అన్న పదానికి అర్థం వేరు. మనుష్యులు అన్నింటినీ కలిపేసి వారి నోటికేదొస్తే అది అంటూ ఉంటారు. బ్రాహ్మణులైన మనమందరం బ్రహ్మ సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మన కులం అన్నింటికన్నా ఉన్నతమైనది. వారు దేవతలను ఉన్నతులుగా చూపిస్తారు, ఎందుకంటే సత్యగా ఆదిలో దేవతలు ఇక్కడ ఉండి వెళ్లారు. బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మ సంతానం. పిల్లలైన మీకు తప్ప ఇంకా ఎవరికీ ఈ విషయాల గురించి తెలియదు. మరి వారందరికీ ఎలా తెలుస్తుంది? వారు బ్రహ్మను సూక్ష్మవతనవాసీగా చూపిస్తారు. ఆ దైహికమైన పూజారులు వేరు, వారు పూజలు చేస్తారు, శ్రాద్ధపు భోజనం తింటారు, మీరు అలాంటివి తినరు. బ్రహ్మ రహస్యాన్ని మీరిప్పుడు బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. మిగిలిన విషయాలన్నింటినీ వదిలి పతితుల నుండి పావనులుగా తయారు చేసే ఆ తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పండి. అప్పుడు వారు ఈ విషయాలను కూడా అర్థం చేసుకుంటారు. చిన్న విషయంలో సంశయం వచ్చినట్లయితే తండ్రినే వదిలేస్తారు. బాబా మరియు వారసత్వం ఈ రెండే మొట్టమొదటి ముఖ్యమైన విషయాలు. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. నేను తప్పకుండా ఎవరో ఒక్కరిలోకి వస్తాను కదా, అతని పేరు కూడా ఉండాలి. నేనొచ్చి అతన్ని రచిస్తాను. బ్రహ్మ గురించి అర్థం చేయించేందుకు మీకు చాలా తెలివి ఉండాలి. సైనికులు గుర్రపు సవారీ వారు అలజడి చెందుతారు. తమ స్థితి అనుసారంగా అర్థం చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉన్నారు. బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తే మరి తప్పకుండా ఇక్కడ బ్రాహ్మణులే కావాలి కదా. బ్రాహ్మణులు జన్మించేందుకు ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడ కావాలి. మేము బ్రహ్మ సంతానము అని ఆ బ్రాహ్మణులు కూడా అంటారు. పరంపరాగా మా కులం కొనసాగుతూ వచ్చింది అని వారు భావిస్తారు. కాని బ్రహ్మ ఎప్పుడు ఉన్నారో వారికి తెలియదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. ఎవరైతే బ్రహ్మ సంతానమో వారే బ్రాహ్మణులు. బాబా కర్తవ్యం గురించి కూడా వారికి తెలియదు. భారతదేశంలో మొట్టమొదట బ్రాహ్మణులే ఉంటారు. బ్రాహ్మణులది ఉన్నతోన్నతమైన కులం. మా కులం తప్పకుండా బ్రహ్మ నుండే వెలువడి ఉంటుంది అని వారు కూడా భావిస్తారు. కాని ఎప్పుడు ఎలా వెలువడుతుందో వారు వర్ణించలేరు. ప్రజాపిత బ్రహ్మే బ్రాహ్మణులను రచిస్తారు అని వారు భావిస్తారు. ఆ బ్రాహ్మణులే మళ్లీ దేవతలుగా అవుతారు. బాబా వచ్చి బ్రాహ్మణులనే చదివిస్తారు. బ్రాహ్మణుల వంశం కూడా ఉండదు. బ్రాహ్మణుల కులం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే రాజులుగా రాణులుగా అవుతారో అప్పుడే వంశము అని అంటారు. ఏ విధంగా సూర్య వంశం ఉందో ఆ విధంగా బ్రాహ్మణులైన మీరు ఈ సమయంలో రాజులుగా అవ్వరు. కౌరవులు మరియు పాండవుల రాజ్యం ఉంది అని వారేదైతే అంటారో అదంతా అసత్యమైనది. ఇరువురికి రాజ్యం లేదు. ఇప్పుడు ప్రజలపై ప్రజల రాజ్యం కొనసాగుతుంది. దానిని రాజధాని అని అనటానికి వీల్లేదు. వారికసలు కిరీటమే లేదు. మొట్టమొదట ద్వికిరీటదారులుగా భారతదేశంలో ఉండేవారని, ఆ తర్వాత ఏక కిరీటదారులుగా ఉన్నారని, ఇక ఈ సమయంలో ఏ కిరీటం లేని వారిగా ఉన్నారని బాబా అర్థం చేయించారు. ఈ విషయాన్ని కూడా బాగా నిరూపించి తెలియచెయ్యాలి. ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారే వీటిని బాగా అర్థం చేయించగలుగుతారు. బ్రహ్మ గురించి ఎక్కువగా అర్థం చేయించవలసి ఉంటుంది. విష్ణు గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాన్ని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. వైకుంఠాన్ని విష్ణుపురి అని అంటారు. అనగా లక్ష్మీనారాయణ రాజ్యం అక్కడ ఉంటుంది. కృష్ణుడు యువరాజు అయినట్లయితే మా తండ్రి ఒక రాజు అని అంటాడు కదా. కృష్ణుడి తండ్రి రాజవ్వటానికి వీల్లేదు అన్న నియమం ఏదీ లేదు. కృష్ణుణ్ణి యువరాజు అని అన్నట్లయితే మరి తప్పకుండా అతడు ఎవరో ఒక రాజు వద్ద జన్మ తీసుకుని ఉండాలి. షావుకార్ల వద్ద జన్మ తీసుకున్నట్లయితే యువరాజు అని అనరు కదా. రాజుల పదవికి షావుకార్ల పదవికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. కృష్ణుడు తండ్రైన ఆ రాజుకు పేరు మహిమ ఏమీ లేదు. కాని కృష్ణుడు పేరు ఎంత ప్రసిద్ధమైనది. అతడి తండ్రి పదవిని ఉన్నత పదవి అని అనరు. అది సెకండ్ క్లాస్ పదవి. వారు కేవలం కృష్ణుడికి జన్మనిచ్చేందుకు మాత్రమే నిమిత్తమవుతారు. వారు కృష్ణుడి ఆత్మ కన్నా ఎక్కువ చదివారు అని కాదు. కృష్ణుడే మళ్లీ నారాయణుడిగా అవుతాడు. అతడి తండ్రి పేరు మాయమైపోతుంది. అతను కూడా బ్రాహ్మణుడే. కాని చదువులో కృష్ణుడి కన్నా తక్కువగా చదివాడు. కృష్ణుని ఆత్మ యొక్క చదువు తన తండ్రి కన్నా ఉన్నతంగా ఉంది. కావుననే అతడికి అంత పేరొచ్చింది. కృష్ణుడి తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలియదు. ముందు ముందు ఇది తెలుస్తుంది. అందరూ ఇక్కడే తయారవ్వాలి కదా. రాధకు కూడా తల్లి తండ్రులు ఉంటారు కదా. వారికన్నా రాధకు ఎక్కువ పేరుంటుంది. ఎందుకంటే తల్లి తండ్రులు తక్కువగా చదువుకున్నారు. రాధ పేరు చాలా ఉన్నతోన్నతంగా ఉంటుంది. పిల్లలు అర్థం చేయించేందుకు ఇవి విస్తారమైన విషయాలు. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. బ్రహ్మ గురించి కూడా అర్థం చేయించేందుకు తెలివి కావాలి. ఆ కృష్ణుడి ఆత్మనే మళ్ళీ 84 జన్మలను అనుభవిస్తుంది. అలాగే మీరు కూడా 84 జన్మలను పొందుతారు. అందరూ ఒకేసారి కలిసి రారు. ఎవరైతే చదువులో ముందుగా ఉంటారో వారు అక్కడ కూడా మొట్టమొదటిలో వస్తారు. నెంబర్ వారీగా అయితే వస్తారు కదా. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. తక్కువ బుద్ధి ఉన్నవారు వీటిని ధారణ చెయ్యలేరు. నెంబర్ వారీగా వెళతారు. మీరు నెంబర్ వారీగా బదిలీ అవుతారు. ఎంత పెద్ద క్యూ ఉంది! ఇదంతా అంతిమంలో వెళ్ళిపోతుంది. నెంబర్ వారీగా తమ తమ స్థానాలలోకి వెళ్లి నివాసం చేస్తారు. అందరి స్థానాలు తయారు చెయ్యబడి ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన ఆట, కానీ వీటిని ఎవరూ అర్థం చేసుకోరు. దీనిని ఒక ముళ్ళ అడవి అని అంటారు. ఇక్కడందరూ ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటూ ఉంటారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన సుఖం ఉంటుంది. ఇక్కడ ఉన్నది అల్పకాలిక సుఖం. సత్యమైన సుఖాన్నిచ్చేవారు ఒక్క బాబానే. ఇక్కడి సుఖం కాకి రెట్టతో సమానమైనది. దిన ప్రతిదినం తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఇక్కడ ఎన్ని దుఃఖాలున్నాయి బాబా! మాయా తుఫాన్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మాయా తికమక పరుస్తుంది. దుఃఖపు అనుభూతి ఎక్కువగా కలుగుతుంది అని పిల్లలంటారు. సుఖదాత అయిన బాబాకు పిల్లలుగా అయ్యాక కూడా దుఃఖపు అనుభూతి కలిగినట్లయితే, పిల్లలు, ఇది మీరు చేసుకున్న చాలా పెద్ద కర్మ భోగము అని బాబా అంటారు. బాబా లభించిన తర్వాత అసలు దుఃఖం ఏ మాత్రం కలగకూడదు. పాత కర్మ భోగాలేవైతే ఉన్నాయో వాటిని యోగ బలం ద్వారా అంతం చేసుకోండి. యోగ బలం లేనట్లయితే శిక్షలు అనుభవించి వాటిని సమాప్తం చేసుకోవలసి ఉంటుంది. శిక్షలు పొంది ఆ తర్వాత పదవిని పొందటం అంత మంచిది కాదు. బాగా పురుషార్థం చెయ్యాలి, లేకపోతే చివరిలో ధర్మాసనం ముందు నుంచోవలసి ఉంటుంది. ప్రజలైతే చాలా మంది ఉన్నారు. వీరు డ్రామానుసారంగా గర్భ జైల్లో ఎన్నో శిక్షలు పొందుతారు. ఆత్మలు ఎంతగానో భ్రమిస్తూ ఉంటాయి. ఎవరి శరీరంలో అయినా అశుద్ధ ఆత్మ ప్రవేశించినట్లయితే వారు ఎంతగానో కలత చెందుతారు. కొన్ని ఆత్మలు చాలా నష్టపరుస్తాయి. కొత్త ప్రపంచంలో ఈ విషయాలేవీ ఉండవు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తారు. అక్కడకు వెళ్లి కొత్త కొత్త భవనాలను తయారు చెయ్యవలసి ఉంటుంది. మీరు వెళ్లి కృష్ణుడు వలె రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. కాని ఈ భవనాలు మొదలైనవన్నీ మొట్టమొదటలోనే ఉండవు. వాటన్నింటినీ తయారు చెయ్యవలసి ఉంటుంది. వాటిని ఎవరు రచించారు? ఎవరి వద్దనైతే జన్మిస్తారో వారు రచిస్తారు. రాజుల వద్ద జన్మ తీసుకుంటారు అని గాయనం కూడా ఉంది. ఏమేమి జరుగుతాయో ముందు ముందు చూడవలసి ఉంటుంది. బాబా వాటన్నిటి గురించి ఇప్పుడే తెలియచెయ్యరు. అలా చెప్పినట్లయితే అది కృత్రిమమైన నాటకం వలె అవుతుంది. కావున డ్రామాలో తెలియచేసే పాత్ర లేదు. నేను కూడా ఒక పాత్రధారినే అని బాబా తెలియచేస్తారు. ముందు జరగనున్న విషయాలు నాకు ముందుగానే తెలిసినట్లయితే మీకు ఎన్నో తెలియచేసి ఉండేవాడిని. బాబా అంతర్యామి అయినట్లయితే అన్నీ ముందే తెలియచేసేవారు. డ్రామాలో ఏదైతే జరుగుతుందో దానిని సాక్షిగా ఈ చూస్తూ ఉండు. దానితో పాటు స్మృతి యాత్రలో నిమగ్నమై ఉండండి అని బాబా తెలియచేశారు. ఈ విషయంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. జ్ఞానం ఎప్పుడు ఎక్కువ తక్కువ అవ్వదు. స్మృతి యాత్రే కాసేపు తక్కువగా కాసేపు ఎక్కువగా అవుతుంది. జ్ఞానం ఏదైతే లభించిందో అది మీ వద్ద ఉంది. స్మృతి యాత్రలోనే కాసేపు ఉత్సాహం ఉంటుంది, కాసేపు తేలిగ్గా అయిపోతారు. యాత్రలోనే పైకి కిందకి అవుతూ ఉంటారు. జ్ఞానంలో మీరు మెట్లను ఎక్కరు, జ్ఞానాన్ని యాత్ర అని అనరు. స్మృతి యాత్ర స్మృతిలో ఉండటం ద్వారా మీరు సురక్షితంగా ఉంటారు అని బాబా అంటారు. దేహ అభిమానంలోకి రావటం వల్ల మీరు ఎంతో మోసపోతారు, వికర్మలు చేసేస్తారు. కామం మహాశత్రువు, అందులోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. క్రోధం గురించి బాబా అంత ఎక్కువగా చెప్పరు. జ్ఞానం ద్వారా ఒక్క క్షణంలో జీవనముక్తి లభిస్తుంది అని అంటారు. అలాగే మొత్తం సముద్రమంతటిని ఇంకుగా మార్చినా అది పూర్తవ్వనిది అని కూడా అంటారు. కేవలం ఒక్క బాబాని మాత్రమే స్మృతి చెయ్యండి అని వారంటారు. స్మృతి అని దేనినంటారో వారికి తెలియదు. కలియుగం నుండి మమ్మల్ని సత్యుగంలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. పాత ప్రపంచంలో దుఃఖం ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఎన్ని ఇళ్ళు కూలిపోతాయో, ఎన్ని ఇళ్ళు మునిగిపోతాయో మీరు చూస్తారు. ఈ వర్షాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగి తీరుతాయి. ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి. అందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. వినాశన సమయంలో మేలుకుంటారు. కాని వారు ఏం చెయ్యగలుగుతారు? చనిపోతారు. భూమి కూడా చాలా తీవ్రంగా కంపిస్తుంది. తుఫాన్లు, వర్షాలు మొదలైనవన్నీ వస్తాయి. బాంబులు కూడా వేస్తారు. కాని ఇక్కడ అంతఃకలహాలు కూడా జరుగుతాయి. రక్తపు నదులు ప్రవహిస్తాయి అని అంటారు. ఇక్కడ ఎన్నో మారణ హోమాలు జరుగుతూ ఉంటాయి. ఒకరిపై ఒకరు కేసులు పెడుతూ ఉంటారు. అలా తప్పుడు యుద్ధాలు చేసుకుంటారు. అందరూ అనాథులు. మీరు దాత పిల్లలు. మీరు ఏ యుద్ధం చెయ్యకూడదు. బ్రాహ్మణులుగా అవటం వలన మీరు నాదుని పిల్లలుగా అయ్యారు. నాదుడు అని తండ్రిని లెక్క భర్తను అని అంటారు. శివ బాబా పతులకు పతి వంటి వారు. నిశ్చితార్థమయ్యాక నేను ఇటువంటి పతిని ఎప్పుడు కలుసుకుంటాను అని భావిస్తారు. శివ బాబా మాకు మీతో నిశ్చితార్థమైపోయింది, మరి మేము మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి అని ఆత్మలు అంటాయి. కొందరు నిజం వ్రాస్తారు, కొందరు చాలా దాస్తూ ఉంటారు. బాబా, మా వల్ల ఈ తప్పు జరిగింది, క్షమించండి అని సత్యంతో వ్రాయరు. ఎవరైనా వికారాలలోకి వెళ్లినట్లయితే వారికి వారి బుద్ధి ద్వారా ధారణ జరగదు. మీరు ఇటువంటి కఠినమైన తప్పులు చేసినట్లయితే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. నేను మిమ్మల్ని సుందరంగా తయారు చేయటానికి వస్తే మళ్లీ మీరు వికారాలలోకి ఎలా వెళ్లారు అని బాబా అడుగుతారు. వారు స్వర్గంలోకి వెళ్లిన పైసా విలువ చేసే పదవిని మాత్రమే పొందుతారు. రాజధాని స్థాపన జరుగుతుంది కదా, కొందరు ఓడిపోయి జన్మ జన్మాంతరాలు పదభ్రష్టులుగా అయిపోతారు. బాబా ద్వారా మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు వచ్చారు. బాబా ఇంత ఉన్నతంగా తయారవుతుంటే మరి పిల్లలైన మీరు ప్రజలుగా అయితే అవ్వరు కదా. తండ్రి సింహాసనం పైన ఉండి పిల్లలు దాసదాసీలుగా అవుతే అది ఎంత సిగ్గుచేటు. అంతిమంలో మీకన్నీ సాక్షాత్కారమవుతాయి. ఆ తర్వాత ఎందుకిలా చేశాము అని మీరు ఎంతగానో పశ్చాత్తాపడతారు. సన్యాసులు కూడా బ్రహ్మచర్యంలో ఉంటారు. కావున వికారులందరూ వారి కాళ్లకు నమస్కారం చేస్తారు. పవిత్రతకే అంత గౌరవం ఉంటుంది. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే బాబా వచ్చి చదివించినా మళ్లీ తప్పులు చేస్తూనే ఉంటారు. వారసలు స్మృతే చెయ్యరు, ఎన్నో వికర్మలు చేస్తూ ఉంటారు. పిల్లలైన మీపైన బృహస్పతి దశ ఉంది. దీనికన్నా ఉన్నతమైన దశ ఇంకా ఏదీ లేదు. పిల్లలైన మీపై ఈ దశలు చక్రంలా తిరుగుతూ ఉంటాయి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం, మొదటి పాయింట్, ఈ డ్రామాలోని ప్రతి సీన్ ని సాక్షిగా అయ్యి చూడాలి. ఒక్క బాబా స్మృతిలో నిమగ్నమై ఉండాలి. స్మృతి యాత్రలో ఎప్పుడూ ఉత్సాహం తగ్గకూడదు. రెండో పాయింట్, చదువులో ఎప్పుడూ తప్పులు చేయకూడదు. మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఓడిపోయి జన్మ జన్మాంతరాల కోసం పదభ్రష్టులుగా అవ్వకూడదు. వరదానం, సత్యమైన సేవ ద్వారా అవినాశి అలౌకిక సంతోష సాగరంలో తేలియాడే భాగ్యవాన్ ఆత్మా భవ. ఏ పిల్లలైతే సేవలలో బాబ్ దాదా మరియు నిమిత్తులైన పెద్దల స్నేహపు దీవెనలను ప్రాప్తింప చేసుకుంటారో వారికి లోలోపల నుండి అలౌకికమైన ఆత్మికమైన సంతోషం అనుభవమవుతుంది. వారు సేవల ద్వారా ఆంతరిక సంతోషాన్ని, అనంతమైన ప్రాప్తి యొక్క అనుభవాన్ని పొందుతూ సదా సంతోష సాగరంలో తేలియాడుతూ ఉంటారు. సత్యమైన సేవ, సర్వుల స్నేహం, సర్వుల ద్వారా అవినాశీ గౌరవం మరియు సంతోషపు దీవెనలు ప్రాప్తించే అదృష్ట శ్రేష్ట భాగ్యాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారే అదృష్టవంతులు. స్లోగన్ సదా హర్షితంగా లేక ఆకర్షణ మూర్తులుగా అయ్యేందుకు సంతుష్ట మణులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్. సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. కర్మలలో, వాణిలో, సంపర్క సంబంధాలలో, ప్రేమలో, స్మృతిలో, స్థితిలో లవ్లీనమై ఉండాలి. ఎవరు ఎంత లవ్లీగా ఉంటారో వారు అంతగానే లవ్లీనలై ఉండగలరు. ఈ లవ్లీన స్థితిని మనుష్యులు లీనమైపోయే స్థితి అని అన్నారు. బాబాపై లవ్ అన్న దానిని తీసేసి కేవలం లీనమైపోవటము అన్న మాటను పట్టుకున్నారు వారు. పిల్లలైన మీరు బాబా ప్రేమలో లవ్లీనమై ఉంటే ఇతరులను కూడా సహజంగా మీ సమానంగా లెక్క బాబా సమానంగా చెయ్యగలరు. ఓం శాంతి.